దుక్కులు చదివితే లాభంలే, మంత్రాలు వల్లవేస్తే లాభంలే, మననము చేయాలి. అది మననం చేయటంలో ఆ రుక్కుల్లో మకుటాయమానమైనటువంటి దాన్ని మననం చేస్తే ఇంకా మంచిది కదా. ఏంటది, రుక్కుల్లో ఉండేటటువంటి మణి, దాన్ని మనం కలిపి చదివితే ఏమవుతుంది, రుక్మిణి అవుతుంది. అంచేత ఆ రుక్మిణి గురించి మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడో 5000 సంవత్సరాల కిందట కుండనీపురంలో భీష్మక మహారాజు యొక్క కూతురు గురించి మనం మాట్లాడటం లే, కానీ దాని గురించే మాట్లాడుతున్నాం. ఇదే తిక్క అంటే. ముందు ఏం చెప్పాను నేను, మనం ఆ రుక్మిణి గురించి మాట్లాడటం లే. మీరు ఇప్పుడేమంటున్నాను, మరి దాన్ని పిచ్చి అంటారు కదా. ఎటువంటి పిచ్చి, డాల్టన్ చెప్పిన యాటమ్ గురించి మనం మాట్లాడటం లే, కానీ డాల్టన్ దేనికి యాటమ్ అని పేరు పెట్టాడో దాని గురించి మాట్లాడుతున్నాం. ఎలా అర్థమైందా, అంటే డాల్టన్ చెప్పిన యాటమ్ శ్రీకృష్ణుడు యొక్క రుక్మిణి, మనం మాట్లాడుతున్న యాటమ్ కూడా శ్రీకృష్ణుడు యొక్క రుక్మిణే, కానీ దాన్ని లోతు పాత్రల్లోకి వెళ్ళాలి. తేడా అర్థమైందా, ఈ రుక్మిణీ కళ్యాణాలలో మీరు ఆ తేడా తెలుసుకోలేకపోతే మామూలే, కానీ ఈ తేడా తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి నారాయణ తీర్థులు వారు. ఇది కూడా మళ్ళా అర్థం చేసుకోండి, ఈ నారాయణ తీర్థుల వారు మనకి పేరు ముఖ్యం. ఎప్పుడు కూడా భగవంతుడు కంటే భగవంతుడి నామము గొప్పది, రాముడు కంటే రాముడి నామము గొప్పది, కృష్ణుడు కంటే కృష్ణ నామము గొప్పది. తెలుసా మీకు, తర్వాత ఎప్పుడైనా ఆ నామ మహిమ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఇక్కడ కూడా ఆ నారాయణ తీర్థుల వారి సైంటిఫిక్ యాటిట్యూడ్ మనకి అర్థం అవ్వాలి. ఏ విధంగా అయితే సైన్స్లో సైంటిస్టులు చెప్పింది మనం విని, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు కానీ వాళ్ళు చెప్పిన విధి విధానాలను కానీ పాటిస్తున్నాము, ఇక్కడ మనం గురువులు చెప్పినటువంటి దాన్ని పాటిస్తాం. అంటే మనకి స్టాండర్డ్ ఎవరు అంటే గురువులు. గురువులు ఎవరు, ఎటువంటి గురువుని పాటించాలి, రకరకాలైన లెవెల్స్ లో గురువులు ఉంటారు. ఎలిమెంటరీ స్కూల్లో గురువులు ఉంటారు, టీచర్స్, హై స్కూల్స్ లో గురువులు ఉంటారు, జూనియర్ కాలేజెస్ లో గురువులు ఉంటారు, డిగ్రీ కాలేజీలో గురువులు ఉంటారు, యూనివర్సిటీస్ లో గురువులు ఉంటారు, టీచర్స్. కానీ మనం ఎప్పుడైనా కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ మీద చర్చ వచ్చిందనుకోండి, యూనివర్సిటీలో ఉన్న లెక్చరర్స్ చెప్పిన దాని మీద మనం ఎక్కువ వింటాం. ఇంచేత హై స్కూలు, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ దాంట్లో ఆధునిక మార్పులు తెలియవు మనకి. సిలబస్ ఏదో ఉంటుంది, ఆ సిలబస్ ప్రకారం చెప్పుకుంటూ పోతాం. యూనివర్సిటీస్లోకి వెళ్లేసరికల్లా ఏమవుతుంది, వాళ్ళకి మోడర్న్ ట్రెండ్స్ తెలుస్తూ ఉంటాయి. అంతకంటే ఎక్కువ రీసెర్చ్ని గైడ్ చేసేటటువంటి ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి కెమిస్ట్రీలో, వాడి మాటకి ఎక్కువ విలువ ఇస్తాం. ఇంచేత వాడు అసలు ఆ మోడర్న్ ట్రెండ్స్ని తయారు చేస్తున్నాడు, రీసెర్చ్ చేస్తూ ఈ మోడర్న్ ట్రెండ్స్ని తయారు చేస్తున్నాడు. చేత ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో 7 రోజులలో 7 లెవెల్స్ని దాటి మనము ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఈ 7 లెవెల్స్ మనకి ఎవరు చెప్తారు, గురువులు చెప్తారు. ఏ గురువు చెప్తాడు, రీసెర్చ్ చేసినటువంటి గురువు చెప్తాడు. ఏ విషయంలో, ఆధ్యాత్మికతలో రీసెర్చ్ చేసినటువంటి గురువు చెప్పింది గ్యారెంట్. అంచేత నాకు ఈ గురువు ఉన్నాడు, నాకు ఈ గురువు ఉన్నాడు, ఓకే, ఎలిమెంటరీ స్కూల్లో గురువు ఉంటాడు, 10th క్లాస్లో గురువు ఉంటాడు, ఓకే. కానీ నీ జీవితాన్ని మార్చాలి, ఆధ్యాత్మిక జీవితము సైన్స్కి మార్గదర్శనంగా ఉండాలి, మన లక్ష్యం అది. సైన్స్కి ఆధ్యాత్మికత లొంగిపోవటం కాదు, ఆధ్యాత్మికత సైన్స్కి మార్గదర్శనం చేయాలి. అంటే ఆధ్యాత్మికత ఎప్పుడు కూడా సైన్స్ కంటే ఒక అడుగు ముందు ఉండాలి. సైంటిస్టులు నేటివ్ సైంటిస్టులు ఆధ్యాత్మికత వరకు వచ్చారు. డేవిడ్ బ్లూమ్ అని ఒక కెమిస్ట్, ఫ్రిడ్జ్ ఆఫ్ క్యాప్రా అనేటటువంటి ఒక న్యూక్లియర్ ఫిజిసిస్ట్, ఈనాడు ఉండేటటువంటి అనేక సైంటిస్టులు ఎక్కడి వరకు వచ్చారు అంటే, పదార్థము ఆలోచనల ద్వారా మార్చవచ్చు, పదార్థమును ఆలోచనల ద్వారా మార్చవచ్చు. ఎలా అన్న తెలియదు వాళ్ళు. ఇంతవరకు వాళ్ళు కంక్లూజన్కి వచ్చారు, మ్యాటర్ కెన్ బి చేంజ్ విత్ మైండ్. దానికి వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటి అంటే, ఈ మాట అనేవాళ్ళు ఏ సైంటిస్టులు అయితే పదార్థాన్ని ఆలోచనల ద్వారా మార్చవచ్చు అనే దానికి సైన్సే పెద్ద ప్రూఫ్, నీటిలో తేలాలి, భౌతికంగా అసంభవం. కానీ కొన్ని లక్షల లక్షల టన్నుల స్టీమర్ నీళ్ళలో తేరుతుంది, అందులో ఫుట్బాల్ ఆడేస్తున్నారు, బాస్కెట్బాల్ ఆడు చేస్తున్నారు, సినిమా థియేటర్లు పెట్టేస్తున్నారు, స్విమ్మింగ్ పూల్స్ పెట్టారు కదా. అంటే వీడికి వచ్చిన ఆలోచన ఏంటి, నీళ్లలో తేలాలి, భౌతికంగా అసంభవం. ప్రకృతి నియమానుసారము అది అసంభవం, కానీ నీ ఆలోచన రూపు దాల్చిందిగా, గాలిలో ఎగరాలి, ఎగరలేవు కానీ ఎగురుతున్నావుగా ఇప్పుడు. అంటే ప్రకృతి ప్రకారం నువ్వు ఎగరటానికి వీల్లేదు, కానీ నీ ఆలోచన వచ్చింది గాలిలో ఎగలాలి అని. ఇప్పుడు ఏమవుతుంది, నిన్న ఢిల్లీ నుంచి ఇటు వస్తూ ఉంటే బస్ స్టాండ్ కంటే ఎక్కువ రష్ ఉంది ఎయిర్పోర్ట్లో, ఇంకా బస్ స్టాండే హాయిగా ఉంది. అంటే నీ ఆలోచనలు పదార్థాన్ని మారుస్తున్నాయి, ప్రకృతిని మారుస్తున్నాయి, సైంటిస్టులే దానికి ప్రూఫ్. కానీ ఈనాడు సైంటిస్టులు ఓ విచిత్రమైనటువంటి మాట వాడుతున్నారు, సింక్రోనిసిటీ అంట అందాన్ని. మీరు ఎప్పుడైనా విన్నారా, మీరు ఈ మాట విన్నారా సైన్స్లో ఎప్పుడైనా, సింక్రోనిసిటీ? ఈ సింక్రోనిసిటీ చాలా తమాషాగా పనిచేస్తూ ఉంటుంది. రాజస్థాన్లో అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి, హైదరాబాద్లో సినిమా థియేటర్ల మీద రాళ్ళు విసురుతున్నారు, సింక్రోనైజేషన్ అన్నమాట. సింక్రోనిసిటీ అనే మాట అర్థమవుతోందా మీకు? రాజస్థాన్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో వాళ్ళకు ఉన్నాయి, రైటో తప్పు, రాళ్ళు విసురుతున్నారు, ఢిల్లీని కూడా కాల్చేస్తున్నారు, రోడ్లు బ్లాక్ చేసేస్తున్నారు, అన్ని బ్లాక్ చేసేస్తున్నారు. సైమల్టేనియస్గా ఇక్కడ థియేటర్ల మీద రాళ్ళు విసురుతున్నారు. పేపర్లు చూస్తున్నారు, పేపర్లు అందరూ చదవాలి మీరు, ఈ సింక్రోనిసిటీ తెలియటానికి చదవాలి. ఈ సింక్రోనిసిటీని ఆల్ఫ్రెడ్ టాఫ్లర్ అనేటటువంటి వ్యక్తి ఒక పుస్తకం రాశాడు, ద థర్డ్ వేవ్ అని. ఆ పుస్తకం పేరు ఏంటంటే మూడవ అల. మొదటి అల ఏంటి, చక్రము. రెండవ అల అగ్ని. అంటే మానవ సమాజంలో ఈనాడు మనం చూస్తున్నటువంటి సివిలైజేషన్ సభ్యత దేని మీద ఆధారపడి ఉంది అంటే, రెండింటి మీద ఆధారపడి ఉంది, అగ్ని చక్రం. ఇప్పుడు మూడో అల వస్తుంది అంటున్నాడు. ఈ మూడో అల అనేటటువంటి పుస్తకంలో, థర్డ్ వేవ్ అనేటటువంటి పుస్తకంలో, న్యూస్ పేపర్లో పడిన ఒక సంఘటన, ఆఫ్రికాలో ఇది అమీన్ రాజ్యం కోల్పోయాడు, ఒకరోజు జరిగిన సంఘటన. బాంబేలో బ్యాంక్ ఆఫీసర్స్ స్ట్రైక్ జరుగుతోంది, చైనాలో స్టూడెంట్స్ రివోల్ట్ చేశారు, చైనాలో స్టూడెంట్స్ అల్లరి చేస్తున్నారు. ఇవాళ అదేదో న్యూస్లో కూడా చూశాను, అది నూట గుర్తులేదు, టైమండ్ స్క్వేర్ ఏదో ఉంది అక్కడ చైనాలో, అక్కడ స్టూడెంట్స్ అల్లరి చేశారు. బాంబేలో బ్యాంక్ ఆఫీసర్స్ స్ట్రైక్, ఆఫ్రికాలో సీరియా మీన్ పదచ్యుతుడు. ఇవి మూడు సింక్రనైజ్ చేశాడు, ఈ మూడు ఇంటర్ రిలేటెడే అని ప్రూవ్ చేశాడు. ఆ ఇంటర్ రిలేషన్ తెలియటానికి మనకి కంప్యూటర్స్ అవి పనిచేస్తాయి. మనం అలా ఉపయోగించుకుంటున్నామా? ఫోన్ చేసి ఇవాళ ఏం కోరి చేశారు, లేకపోతే డౌన్లోడ్ యువర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ సాంగ్, వీటి కోసమా అది వాడాల్సింది? కానీ మనిషి ఎప్పుడూ కూడా మంచిని చెడుగా ఉపయోగించుకోవటంలో ఎక్స్పర్ట్. న్యూక్లియర్ ఎనర్జీ వచ్చింది అంటే బాంబు వేస్తాడు, న్యూక్లియర్ ఎనర్జీని పాజిటివ్గా వాడాడు. ఈ సింక్రోనిసిటీ దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. ఈ సింక్రోనిసిటీ అర్థం చేసుకున్నప్పుడు ఓ విచిత్రమైనటువంటి మార్పు వస్తుంది. భౌతికమైనటువంటి అగ్ని సూక్ష్మమైనటువంటి అగ్నిగా మారుతుంది. భావం అర్థం చేసుకోండి. దానికి ఈ రుక్మిణీ కళ్యాణాలు చేస్తున్నాం మనం. భౌతిక అగ్ని సూక్ష్మమైనటువంటి అగ్నిగా మారాలి, పావక అగ్ని పవమాన అగ్నిగా మారాలి. ఆ సైన్స్ మన శాస్త్రాలలో ఉంది. హనుమంతుణ్ణి వాయుపుత్రుడు అంటంతో పాటు పవమానసుతుడు అని కూడా అంటాం మనం. కానీ పవమానం అంటే మనకేం తెలియదు. ఆ పవమాన స్థితిని పొందటానికి ఈ రుక్మిణీ కళ్యాణాలు మనం అరేంజ్ చేస్తున్నాం. ఈ అరేంజ్ చేయటంలో మార్గదర్శకులు ఎవరు? మళ్ళా మనకి గురువులే. దానికి ఇదంతా చెప్పేది. మరి అటువంటి గురువుని మీరు పట్టుకోగలగాలి. మిమ్మల్ని ఈ భౌతిక అగ్ని నుంచి సూక్ష్మమైనటువంటి అగ్నికి వెళ్ళాలి. అంటే భౌతికంగా సాలిడ్ గా ఉన్నటువంటి ఐస్ నుంచి వాటర్ వేపర్కి వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఐస్ నుంచి వాటర్ వేపర్కి వెళ్ళాలి. అంచేత అగ్ని నుంచి సూక్ష్మ అగ్నికి వెళ్ళాలి అంటే దేన్ని ఉపయోగించాలి? అగ్నిని ఉపయోగించాలి కాదా? ఐస్ నుంచి వాటర్ వేపర్ కావాలి అంటే ఐస్ లేకుండా వాటర్ వేపర్ తీసుకురాలేవు కదా. ఐస్ని మరిగిస్తే కదా వాటర్ వేపర్ వచ్చింది. ఐస్ కరుగుతుంది, కరిగాక ద్రవస్థితికి వెళ్తుంది, ద్రవస్థితికి వెళ్ళాక అంచేత నువ్వు దేన్ని ఉపయోగించాలి? అగ్నిని ఉపయోగించుకోవాలి. మనము దేవుడు ముందు వెలిగించేటటువంటి అగ్ని అటువంటి అగ్ని. అంటే నువ్వు సూక్ష్మ అగ్నిలోకి వెళ్ళటానికి ఆ అగ్నిని ఉపయోగించాలి. ఈ అగ్నిని నీటితో ఉపయోగిస్తే మామూలు జీవితంలో స్టీమ్ ఎనర్జీ వస్తుంది. రైల్వే ఇంజిన్స్ లో వాటిలో అగ్నిని ఉపయోగించి నీటిని వేడి చేస్తే ఏమొస్తుంది? స్టీమ్ వస్తుంది. స్టీమ్ ఇంజిన్ ఎంత పని చేయగలదు? నీరు మామూలు అగ్ని చేయగలిగే పని కంటే చాలా ఎక్కువ పని చేయగలదు. మరి నువ్వు దీపం వెలిగించి కలశం పెడితే సూక్ష్మమైనటువంటి ఆ స్టీమ్ ఏం చేయాలి? మ్యాజికల్ చేయాలి. మరి అది ఆలోచిస్తున్నారా? దీపం వెలిగించేసామండి, నీటి కలశం పెట్టేశామండి, నవరాత్రి సాధన చేసేస్తున్నామండి. అంచేత ఎటువంటి గురువులు మీకు కావాలి? ఈ విధానాన్ని చెప్పగలిగేటటువంటి గురువులు కావాలి. ఏ విధానాన్ని? స్థూలమైనటువంటి జలము, స్థూలమైనటువంటి అగ్ని నుంచి సూక్ష్మీకరణ చెందినటువంటి అగ్ని, సూక్ష్మీకరణ చెందినటువంటి నీరు. అగ్ని నీరు ఉపయోగించుకుంటే స్టీమ్ ఇంజన్ వస్తే సూక్ష్మమైనటువంటి అగ్ని, సూక్ష్మమైనటువంటి నీరు, ఈ రెండు ఉపయోగించుకుంటే ఏమవుతుంది? అది నేర్పాలి. అది ఆధ్యాత్మిక విద్య యొక్క సైంటిఫిక్ అప్రోచ్. అది మనము ఏడు రోజుల్లో నేర్చుకుని దాన్ని కొనసాగించి మళ్ళీ మీరు మేము రెడీ నెక్స్ట్ స్టెప్ చెప్పండి అన్నప్పుడు మళ్ళీ ఓ రుక్మిణీ కళ్యాణం పెట్టుకోవాలి మనం. ఈ సాప్తాహిక విధి మీకు చాలా బాగా అర్థం అవ్వాలి. ఇస్ ఇట్ క్లియర్? దానికి సాయంత్రాల పూట ఏడుగురు గురు పరంపరల యొక్క ఈ విధానాన్ని నేను మీకు తెలుపుతాను. చెప్పి ఇవాళ రెండు గురువుల గురించి చెప్తాను. వీరిద్దరూ కూడా ఈ స్థాయి గురువులు. ఏ స్థాయి గురువులు? అగ్నిని సూక్ష్మమైనటువంటి అగ్నిగా, జలాన్ని సూక్ష్మమైనటువంటి జలవుగా, పృథ్వీని సూక్ష్మ పృథ్వీగా, వాయువుని సూక్ష్మ వాయువుగా, ఆకాశాన్ని సూక్ష్మ ఆకాశంగా మార్చగలిగేటటువంటి వ్యక్తులు. ఇక్కడ నారాయణ తీర్థుల వారి గురించి మనం చెప్పుకోవాలి. చాలా ముఖ్యంగా రెండు విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. రాబోయేటటువంటి రోజులలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి మార్గదర్శనం అయినా చేస్తుంది, లేకపోతే పృథ్వీ గ్రహం భస్మం అయిపోతుంది. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఒక్కొక్కసారి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన మీద బాధ్యతలు పడుతూ ఉంటాయి. మనకిష్టం లేదు, ఈ తలనొప్పంతా మాకెందుకు, ప్రపంచానికి మేమెందుకు మార్గదర్శనం చేయాలి, చెయ్యం మేము. మేమేదో చాలా సుఖంగా కృష్ణారామ అనుకుంటూ బతుకుతున్నాం. అంటే కృష్ణారామ అనేది మీరు ఎంత తక్కువ స్థాయికి దిగజార్చారో చూడండి. ప్రపంచాన్ని మార్చివేసే శక్తి గల రామకృష్ణ అనే పదాన్ని ముసలితనంలో ఏమీ చేతకానటువంటి స్థితుల్లో ఏమీ చేయలేనటువంటి వాడు ఎలా టైం వేస్ట్ చేసుకుంటాడో ఆ పదాలుగా మార్చారు మీరు. కానీ ప్రకృతి విందుగా మీరు కృష్ణారామ అనుకుంటూ ఉంటే, ప్రకృతి భారతదేశానికి ఒక నియతి ఏర్పరిచింది. ఇట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ఇండియా. భారతదేశము తప్ప ఆ పని ఇంకోటి చేయటానికి వీల్లేదు. ఆ భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్కు ఒక విశేషమైనటువంటి బాధ్యత అప్పజెప్పింది. ఆ విశేషమైనటువంటి బాధ్యతకు రూపకల్పన చేసినటువంటి వ్యక్తి నారాయణ తీర్థులు వారు. అంత గొప్ప వ్యక్తిని మనం మర్చిపోయాం. కేవలము ఒక పాటల ద్వారా ఏదో మీకు ఆధ్యాత్మిక ఉన్నతి చేయటానికి కాదు ఆయన పుట్టింది. ఆయన పూర్వజన్మలు కనుక మీకు తెలిస్తే ఇది ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ఆయన పూర్వజన్మల్లో లీలాశుకుడు, బిల్వమంగళుడు, జయదేవుడు. పేరు విన్నారా మీరు? ఇది జయదేవుడి పేరు విన్నారు. ఇంచేత జయదేవుడు తర్వాత వచ్చినటువంటి ఆత్మ రాసినటువంటి పదాలు ఇవి. అందులో అతి ముఖ్యమైనటువంటి ఒక సూత్రము ఆయన అందజేశారు ఒక తరంగంలో. అది వాళ్ళు చెప్పాలి చేయండి. ఇంకా నేను ఆ పుస్తకాలు చదవలేదు. నేను ఇంకా పుస్తకం ఉంది కానీ నా దగ్గర ఇంకా చదవటానికి నాకు టైం సరిపోలేదు. మొన్ననే నేను హిమాలయాల నుంచి వచ్చాను. వచ్చాక కొంచెం శారీరకంగా శరీరం వింటలేదు మాట, చదవలేదు. అంతే వాళ్ళు చెప్పగలుగుతారేమో. ఒక తరంగంలో తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యాలను ఆయన బయటపెట్టాడు. ఏమని బయటపెట్టాడు ఆయన? నీ మనస్సు నీవు తిన్న ఆహారం ద్వారా ఏర్పడుతుంది. నీ మనస్సు నీవు తిన్న ఆహారం ద్వారా ఏర్పడుతుంది. అంచేత మొట్టమొదట మార్పు మనలో ఎక్కడ రావాలి? ఆహారంలో రావాలి. నేను ఆహారం మార్చుకోలేను, సైన్స్ వాళ్ళకే ఉపయోగపడవు, ఇంకా ఆధ్యాత్మిక సైన్స్కేం ఉపయోగపడతాం. ఈ అంతరిక్ష యాత్రకి వెళ్తున్నటువంటి వాళ్ళు, మీ ఉద్దేశం ఏంటి? మీరు తిన్నట్టు ఫాస్ట్ ఫుడ్స్ అవి తింటారన్న మీ ఉద్దేశం? ఓ సంవత్సరం ముందు నుంచి వాళ్ళని వాయిస్తారు. ఆల్మోస్ట్ వాళ్ళకి ఫుడ్ ఉండదు, ట్యాబ్లెట్స్ మీదే బతకాలి వాళ్ళు. అప్పుడు వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్తే, ఇప్పుడు ఎవరు ఆ సునీత ఎవరు మళ్ళా 19న ఎప్పుడు రిటర్న్ అయ్యి వస్తానని చెప్తున్నారు కదా, అది కూడా ఆశ్చర్యమే. పేరు సునీత, కానీ ఆ సింక్రోనిసిటీ ఇప్పుడు వద్దు. మనం నారాయణ తీర్థుల వారి గురించి చెప్తున్నాను నేను. ఒక తరంగంలో ఆయన ఆహారము మనస్సుగా ఎలా మారుతుందో చెప్పాడు. ఇంచేత మనము ముందు ఆహారాన్ని మార్చుకోగలగాలి. అది మార్చుకోకుండా మీరు ఆధ్యాత్మిక దేవతలోకి వస్తాము అంటే, మీరు మామూలు గ్రాడ్యుయేట్ సైన్స్ బీఎస్సీ పాస్ అవ్వగలరు తప్ప రీసెర్చ్ స్కాలర్స్గా రాలేరు. నిన్న ఈనాడులో పడింది, కట్ చేశాను నేను, రేపు చూపిస్తాను నేను మీకు. అది ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా తినేటటువంటి ఆహారము పరమ భయంకరమైనటువంటి ఆహారము అని అందులో డేటా ఇచ్చాడు. ఉద్యోగాలు పెరుగుతున్న కొద్దీ, ఉద్యోగాలంటే నా ఉద్దేశం జీతాలు పెరుగుతున్న కొద్దీ ఆహారంలో భ్రష్టత వస్తుంది అని రాశాడు అక్కడ. ప్లస్ పల్లెటూళ్ళలో అయినా సిటీజ్ లో అయినా తినవలసిన దానికంటే 2 to 500 క్యాలరీస్ తక్కువ తింటున్నారు అందరూ. ఒకటేంటి, తినేటటువంటి ఆహారము తప్పు ఆహారం. ఉద్యోగంలో జీతాలు పెరుగుతున్న కొద్దీ నువ్వు తినేటటువంటి ఆహారము లోపభూయిష్టమవుతోంది. రెండోదేంటి, అందులో రాశాడు ఆ సర్వేలో, ఈనాడులో పడింది అది నిన్న, సెకండ్ పేజీలో ఉంది డీటెయిల్స్ అంతా. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీరు చూడరుగా, నా అదృష్టం నా మాటలు వింటున్నారు మీరు, కానీ వినకండి, ఆచరించండి. ప్రతి వ్యక్తి 200-300 కెలరీస్ రోజుకి తక్కువ తింటూ ఉంటే 10 రోజుల్లో ఎన్ని క్యాలరీస్ తక్కువ తింటున్నాడు వాడు? 2000 కదా. 100 రోజుల్లో అంటే క్రమక్రమంగా మనిషి క్షీణించటానికి కారణము, జ్ఞాపక శక్తి తగ్గటానికి కారణము, ఓపిక నశించటానికి కారణము ఇది. ఇంత ఆహారాన్ని సవరించుకోండి ముందు, దాని తర్వాత మీరు పెద్ద సైంటిస్టులు అవుదురు కానీ మార్గదర్శకులు అవుదురు కానీ మనకు వచ్చేటటువంటి అనేక రోగాలకి కారణము. చిన్నపిల్లలకి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోవటానికి కారణం ఈ క్యాలరీటిక్ ఫుడ్ తక్కువ అవటమే. ఇది నారాయణ తీర్థుల వారి తరంగంలో ఉందని మీరు అర్థం చేస్తున్నారా? ఆయన మనకంటే ఎంత ముందు ఉన్నాడో అదే గురువుల యొక్క రీసెర్చ్ ఎబిలిటీ గురించి చెప్తున్నాను నేను. వాళ్ళని పట్టుకోండి, అటువంటి వాళ్ళని పట్టుకోండి. మీకు నచ్చిన గురువుని కాదు పట్టుకోవాల్సింది, సబ్జెక్టు తెలిసిన గురువుని పట్టుకోండి. ఒక తరంగంలో చెప్పాడు ఇదంతా ఆయన. చాలా తరంగాలు రాశాడు ఆయన. ఎన్ని రాశాడండి? 124 తరంగాలలో నేను ఒక తరంగం గురించి చెప్తున్నాను. అంటే ఆయన మనకంటే ఈ మానవ జాతి, ముఖ్యంగా ఆంధ్రాలో పుట్టాడు ఆయన, తెలుగు భాష అంటే ఆయన తరంగాలు రాసింది సంస్కృతంలోనే, కానీ ఈజీగానే అర్థమవుతాయి మనకి. వీళ్ళు ఇంకా మనకి బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు, కానీ ఆ మాటలలో ఉన్నటువంటి ఇది క్లియర్ గా రాశాడు ఆయన. ఆహారముతో మనస్సు ఏర్పడుతుంది. ఇంకొకటి, గత 10 సంవత్సరాలుగా నేను గొంతుకు చించుకు చెప్తున్నాను, ఎవరు వింటలే. డబ్బు కావాలి అంటే కుటుంబంలో సభ్యులందరూ కలిసి తినండి. ఇది మొదటిసారి నేను చెప్పటంలే, కానీ ఎవడు చేయటంలే. అంటే నాకు మా గురుదేవులు చెప్పింది గుర్తొస్తుంది, మీ అంత త్యాగమూర్తుల్ని నేను ఎక్కడా చూడలేదు అని. ఇచ్చంటే మీరు తినే మాటకి ఏదైనా డబ్బు ఎవడైనా ఇస్తే తీసుకోవటానికి, కానీ మేము కష్టపడి సంపాదిస్తాం అని ఒప్పుకోడు. కానీ ప్రకృతి నేర్పుతోంది మీకు, హోటల్స్, రాజభవనాలన్నీ కూడా హోటల్స్ గా మారాయి, తెలుసు ఆ సంగతి మీకు? అంటే అర్థం ఏంటో అర్థమవుతుందా మీకు? రాజరిక వ్యవస్థ ఎక్కడ ఉంటుందో ఆ రాజరిక వ్యవస్థకి ఆధారము సామూహిక భోజనాలు. ఎప్పుడైతే ఆ రాజరిక వ్యవస్థ పోయిందో సామూహిక భోజనాలుగా మారింది. ఏంటంటే అది బేసిస్, అక్కడ ఫౌండేషన్. ఇప్పుడు గోడ పడిపోయింది అనుకోండి, ఏం కనిపిస్తుంది మీకు? ఫౌండేషన్ కనిపిస్తుంది. రాజరిక వ్యవస్థ పోగానే ఫౌండేషన్ కనిపిస్తుంది మీకు. ఏంటి ఫౌండేషన్? కలిసి తింటాం. ఈ కలిసి తినటము అనేటటువంటిది మర్చిపోయాం మనం. ఇప్పుడైనా సమయం మించిపోలేదు. నిజంగా మీకు డబ్బు కావాలి అని అంటే, మీరు త్యాగులు కాకపోతే కలిసి తింటాను నేర్చుకోండి. కలకటాలో నాకు ఒక కోటీశ్వరుడు పరిచయం అయ్యాడు. ఆ కోటీశ్వరుడు వాళ్ళ తాతగారు, ఈ ఇండియా పాకిస్తాన్ డివిజన్ జరిగినప్పుడు పరిగెత్తుకుంటూ కలకటా వచ్చేసాడు. పట్టు బట్టలతో. అక్కడ వాళ్ళు కోటీశ్వరులు, కానీ ఆస్తిని, ముఖ్యంగా స్థిరాస్తిని తీసుకురాలేం కదా, పరిగెత్తుకుని ఇండియా వచ్చేసాడు. మళ్ళీ ఇండియాలో కోటీశ్వరుడు అయ్యాడు. కారణం ఆయన ఒకటే చెప్తాడు, ప్రతిరోజు రాత్రి కుటుంబం అంతా కలిసి తినాలి భోజనం. కండిషన్ ఇప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో మాకు వీలు పడదు అంటారు. వీలు పడాలి. అందరూ కలిసి ఎప్పుడు భోజనం చేయగలరు, ఆ టైం రాత్రి 1 గంట అయినా అప్పుడే కలిసి తినండి. కలిసి తినమని చెప్తున్నాను కానీ ఒకే టైం చెప్పలేదు కదా. ఆహారం గురించి చెప్తున్నాను. నారాయణ తీర్థుల వారి యొక్క ఆ దూరదృష్టి, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటిది ఇది, ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నది. కానీ ఆయన ఒక తరంగంలో రాశాడు, 3 లైన్లు రాశాడు అంతా. రెండోది ఏంటి, అక్కడ ఆ తరంగంలో ఆయన రాసింది, ద్రవ పదార్థాలు ప్రాణశక్తిని పెంచుతాయి, ఆహారము మనస్సును ఏర్పరుస్తుంది, ద్రవ పదార్థాలు ప్రాణశక్తిని ఏర్పరుస్తుంది. ఈనాడు అందరు సైంటిస్టులు ముక్తకంఠంతో రోజుకి కనీసం 3 లీటర్లు నీళ్లు తాగండి. మనం తాగటం లేదు, అది వేరే విషయం, కానీ తాగాలి. తాగితే ఏం పెరుగుతుంది, ప్రాణశక్తి పెరుగుతుంది. దీని తర్వాత ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, ఈ తరంగాలు దాని గురించి అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే మాట గురించి, ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్, నూనె పదార్థాలు, నెయ్యి వాక్ శక్తిని పెంచుతుంది. ఇవి 3 ఆధునిక శాస్త్రజ్ఞులకు ఇంకా అందనటువంటి, కానీ మెల్లిమెల్లిగా దారిలో పడుతున్నటువంటి సైన్స్. మీకు అర్థమవుతుందా, న్యూట్రిషన్ అది అమెరికాలో అయితే ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద దాని న్యూట్రిషన్ వాల్యూ, క్యాలరీ వాల్యూ ప్రింట్ చేయకపోతే దాన్ని తీసేస్తారు. మీరు దాన్ని నేర్చుకోండి. ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి క్యాలరీ వాల్యూ మీకు తెలియాలి, వైటమిన్స్ వాల్యూ తెలియాలి, మినరల్స్ వాల్యూ తెలియాలి. మరి నేర్చుకోవాలి. దీనికి ఎవరైనా ముందుకు వస్తారా అని నేను అడుగుతున్నాను. నేను చాలా రోజులు బట్టి ఎవరు ముందుకు రావటం లేదు. ఆహారము మనస్సు, ద్రవము ప్రాణశక్తి, ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ వాక్ శక్తి. ఎప్పుడైతే నువ్వు వాక్ శక్తిని దురుపయోగం చేసుకుంటున్నావో, వాక్ శక్తిని నువ్వు ఉపయోగించుకోవటం లేదు, యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ. మీరు కాస్త చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు వాక్ శక్తిని ఉపయోగించుకుంటున్నారా, విత్తలి విడిగా వెదజల్లుతున్నారా? ఇట్ ఈజ్ అన్ ఎనర్జీ. ఇంట్లో లైట్ వెలుగుతూ ఉంటే మనం బయటకు వస్తే ఏం చేస్తాం, లైట్ తీసేస్తాం. ఫ్యాన్ తిరుగుతూ ఉంటే బయటకు వస్తే ఫ్యాన్ ఆపేస్తాం. ఎందుకు, శక్తి కనుక. మరి వాక్ని మీరు వాక్ శక్తిగా గుర్తించటం లేదు. దాన్ని ఎలా గుర్తించాలి, ఏకైక మార్గము నేచర్ ఏం చేసింది అంటే రోగం తెచ్చిపెట్టు. డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఇంకా ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ వాడకు. ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ వాడకపోతే ఏమవుతుంది, నీ వాక్ శక్తి తగ్గుతుంది. ఎప్పుడైతే వాక్ శక్తి తగ్గుతుందో నువ్వు అనుకున్నది జరగదు. వాక్ శక్తికి, నూనెకి, నెయ్యికి చాలా దగ్గర సంబంధం ఉంది. కానీ మనం వాక్ శక్తిని దురుపయోగము చేసుకుంటున్నాము కనుక ఈ రోగాలు వస్తున్నాయి. ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ వల్ల రోగాలు రావటంలే, కానీ వాక్ శక్తి దురుపయోగం వల్ల రోగం వస్తుంది. ప్రతి గురువు చెప్పేది అదే. పైథాగరస్ అనేటటువంటి గ్రీక్లో చాలా ఏళ్ల కిందట, 2000 ఇయర్స్ బ్యాక్, ఈ ఆధ్యాత్మిక ఇన్స్టిట్యూషన్ ఒకటి స్టార్ట్ చేశాడు. దాన్ని స్టార్ట్ చేసినప్పుడు అతను ఒక నియమం పెట్టాడు, 12 ఏళ్ళు నువ్వు మౌనంగా ఉంటేనే నాకు జీవిస్తా, 12 ఏళ్ళు మౌనంగా ఉండాలి నువ్వు, 12 ఏళ్ళు మౌనంగా ఉంటేనే ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశము. ఇంచేతంటే ఆధ్యాత్మిక శక్తి ఒక యాటమ్ బాంబు లాంటిది, శబ్ద బ్రహ్మన్ అంటాం మనం. దాంట్లోకి మీరు ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు. అంచేత గురువులు ఏం చేశారు అంటే ఆధ్యాత్మిక శక్తిని మంత్రాలతో చీలితం చేశారు. అంటే ఆ మంత్రాలలో ఆ శక్తి ఉంది, కానీ దాన్ని ఏమంటాము అంటే ఛందస్ అంటాం. ఛందస్ అంటే అర్థం తెలుసు, అసలు అర్థం ఏంటో? ఛందస్ అంటే కవర్ చేసేది, మూత పెట్టేది, మూసివేసేది, ఆవరణ అని అర్థం. అంచేత ప్రతి ఆధ్యాత్మిక వాక్శక్తి ఒక ఛందస్సులో మూత పెట్టబడి ఉన్నది. అంచేత ఆ ఛందస్సు ప్రకారం ఉచ్చారణ చేయమంటాం మీకు శక్తి వస్తుందని కాదు, యాక్చువల్ గా మిమ్మల్ని మోసగించటం అన్నమాట. అదే ఛందస్సులో మీరు దాన్ని వాడుతోన్నంత వరకు దాన్ని దురుపయోగం చేయలేరు మీరు. ఈ విషయాలన్నీ తెలియజేయటానికి రమణ మహర్షి యొక్క జీవితం మనకి ఆధారం. ఆహారం ఎలా ఉపయోగపడుతుంది, నీరు ఎలా ఉపయోగపడుతుంది, మంత్రశక్తి ఎలా ఉపయోగపడుతుంది. నాయన అనే పేరు విన్నారా మీరు ఎవరైనా? కొంతమందైనా. రమణ మహర్షి యొక్క శిష్యుడు అంటే రమణ మహర్షిని ఆయన సుబ్రహ్మణ్య స్వామిగా గుర్తించాడు. ఈయన గణపతి, నాయన అనేటటువంటి ఆయన, ఆయన పేరు కావ్యకంఠ గణపతి. ఆయన లైఫ్ హిస్టరీ చదవండి. నీలగిరి కొండల్లో ఆయన కారులో వెళ్తున్నాడు, వాళ్ళ అబ్బాయి కూడా వెళ్తున్నాడు. అబ్బాయి అంటే యువకుడే, చిన్నవాడేం కాదు, 26-27 వయసు వాడు. యాక్సిడెంట్ అయింది, చెయ్యి విరిగిపోయింది. వాళ్ళ అబ్బాయిది కావ్యకంఠ గణపతి ముని అబ్బాయి, చెయ్యి విరిగిపోయింది, ముక్కలు వేళ్లాడిపోతుంది. అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అవి ఇప్పుడున్నాయి, కానీ అప్పుడెక్కడున్నాయి? ఇప్పుడున్నా అక్కడ డాక్టర్ ఉండదని నా ఉద్దేశం. సరే, డాక్టర్ ఎక్కడున్నాడు అంటే కింద తీసుకెళ్లాలండి నీలగిరి దాని నుంచి. అది ఒక 60 కిలోమీటర్ల దూరం ఉంది. 60 కిలోమీటర్ల దూరం అంటే ఆ కాలంలో రోడ్లు ఎలా ఉన్నాయో, వెహికల్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. సరే, నా ఇంటికి పద తీసుకెళ్ళమన్నాం. ఒక 200-300 అడుగుల్లో ఆయన ఇల్లు ఉంటున్న ఇల్లు ఉంది, అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్లాక ఋగ్వేదంలోని ఒక రుక్కు చదివాడు ఆయన. ఠక్మన తిక్కుంది, అది ఈ కాలంలో జరిగింది. అందుకు చదవాలి మీరు రమణ మహర్షిని. దాన్ని ఎందుకు చదవమంటున్నాను అంటే రమణ మహర్షి చాలా గొప్పవాడని కాదు, ఇవి చెప్పాడు. ఉమాశాస్త్రనామము అని రాయించాడు రమణ మహర్షి. ఉమాశాస్త్రనామం చదవాలి. కానీ ఇదంతా చేయాలి అంటే ముందు రమణ మహర్షి చెప్పినటువంటి ఒక సాధన మీరు ఖచ్చితంగా చేయాలి. అదేంటి అంటే నేను ఎవరిని అనేటటువంటి ప్రశ్నకి మీరు జవాబు తెలుసుకోవాలి. ఇది చేయలేను నేను. ఈ సప్తాహము ఒక మహా నటనగా మార్చారన్నమాట. మీకు దమ్ము ఉంటే రీసెర్చ్ చేయడానికి ఆధ్యాత్మిక జగత్తులో కేవలం ఒకటే ఒకటి కావాలి, దమ్ము. నేను చేయగలను అనేటటువంటి విశ్వాసం, అనేటటువంటి శ్రద్ధ. మానవ శరీరధారి అయిన ఎవడైనా చేయగలడు దీన్ని, కానీ పద్ధతిగా చేయాలి. ఇంచేత మొదటి రోజు మీరు నేర్చుకునేటటువంటి ఈ రుక్మిణీ కళ్యాణ సాప్తాహిక దానితో మొట్టమొదటిది ఏంటంటే మీరు మెడిటేషన్ చేయటం నేర్చుకోవాలి. మేము చేస్తున్నామండి మెడిటేషన్, మీరు చేయటం లేదు. రమణ మహర్షి చెప్పినటువంటి మెడిటేషన్ చేయండి. నేను ఎవరిని అనేటటువంటి దానికి మీకు జవాబు తెలియాలి. నేను ఆత్మని, నేను ఈ శరీరాన్ని కాదు అని నోట్తో చెప్పటం కాదు, నీ ఆచరణ దాన్ని ప్రూవ్ చేయాలి. దాన్ని మీరు ప్రూవ్ చేయగలుగుతారు రమణ మహర్షి లాంటి ఒక మహాసద్గురువు వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియదు. ఈ నాయన మదర్ మిర్రాని కలుసుకున్నాడు ఒకసారి. కలుసుకున్నాక వాళ్ళ మధ్య జరిగిన చర్చ తెలిస్తే మీకు, అరబిందోకి కూడా భారతదేశ స్వాతంత్రం కోసమే యోగ విద్య అభ్యసించాడు ఆయన. అది మీకు తెలుసో తెలీదు, అరబిందో యోగ విద్యను ముక్తికి కళ్యాణానికి తన కోసము తన సుఖం కోసమే చేయలే. తను ఎందుకు చేశాడు అంటే భారతదేశానికి స్వాతంత్రం రావాలని. కానీ అంతకంటే ముందు దానికి బీజాలు వేసి ఆ విధి విధానాన్ని డెవలప్ చేసినటువంటి మహావ్యక్తి రమణ మహర్షి. అంచేత ఈ రమణ మహర్షి యొక్క సాధన చేయాలి మీరు. ముక్తి కోసం దానికోసం చేసేది నా గురుదేవులు మాత్రం ఎప్పుడో ఒకటే చెప్తారు, ముక్తి అంటే ఏమిటో నాకు తెలియదు. సుఖంగా జీవిస్తారు ఆత్మజ్ఞానులు అంటారు, నాకు తెలియదు. నాకు మాత్రము మానవ జాతి యొక్క బాధల్ని చూస్తే ఏడుస్తూనే ఉన్నాను. ఆ బాధలు నేను ఎలా నివారించగలను అనేటటువంటి దాంతోనే నా జీవితం అంతా కూడా ఆధ్యాత్మిక వైజ్ఞానిక ప్రయోగాలలో గడిపాను. ఆయన ఎలాంటి ప్రయోగాలు చేశారు, ఏ విధంగా చేశారు అనేటటువంటిది ఈ సప్తాహం యొక్క చివరిలోనే ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, చూద్దాం అది. కానీ ఇక్కడ ఇవాళ నేను చెప్పింది గుర్తుంచుకోండి, రమణ మహర్షి సాధనా విధానం. ఈ రమణ మహర్షి సాధనా విధానంలో మీరు మూడు అంచెలుగా గుర్తుంచుకోవాలి. ఆహారము మనస్సుగా మారుతుంది, ఏ ఆహారము తింటే ఏ విధమైన మనస్సు ఏర్పడుతుంది, అది చాలా ముఖ్యం. మీరు మెడిటేషన్ చేయాలి అనుకుంటే ఏ ఆహారం తీసుకోవాలో తెలియాలి. క్రికెట్ ఆడాలి అంటే ఏ ఆహారం తీసుకోవాలో తెలియాలి. టెన్నిస్ ఆడాలి అంటే ఏ ఆహారం తీసుకోవాలో తెలియాలి. ఇంట్లో వాళ్లతో దెబ్బలాడాలి అంటే ఏ ఆహారం తీసుకోవాలో తెలియాలి. దెబ్బలాడుకుంటున్నటువంటి ఇంట్లో వాళ్ళు దెబ్బలాడకుండా ఉండాలి అంటే ఏ ఆహారం తీసుకోవాలో తెలియాలి. ఆహారానికి అంత ప్రాముఖ్యత ఉంది. బామ్మగారి చిట్కాలు అని ఈటీవీలో వస్తూ ఉండేది, ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలీదు. కానీ ఈ బామ్మగారి చిట్కాలలో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, చాలా పెద్ద పెద్ద రోగాలకి వంటింటిలో ఉన్నటువంటి కొన్ని పదార్థాలతో నయం సరిపోతుంది అనేటటువంటి విషయం అర్థం అవ్వాలి మీకు. మరి బామ్మగారులకి తెలిసాయి, మరి మనకి తెలియటం లేదు. మనం సైంటిస్టులమే, చదువుకున్న వాళ్ళము, గొప్పవాళ్ళము, బామ్మగారులకి ఏం తెలియదు. ఆహారం రెండోది ఏం చెప్పాను నేను, ద్రవము. ద్రవము రమణ మహర్షికి సంబంధం ఏంటి అని చాలా మంది అడుగుతారు నన్ను. మొన్న రమణాశ్రమంలోకి వెళ్ళినప్పుడు 171 రకాల చారులు ఆయన పెట్టించేవాడు. రమణ మహర్షి ఆశ్రమంలో చారు అంటే, చారు అంటే అర్థమవుతుంది మీకు, రసం. 171 ఆయన చెప్పేవాడు, ఇవాళ ఇది వండండి అని. వచ్చేటటువంటి వాళ్ళ మనస్సులు ఏం పెడితే మారుతుందో అని, రుచి కోసం కాదు, ఆహారం రుచి గురించి కాదు అని చెప్తున్నాను నేను. ఒక కోతి దాన్ని రుచి చూసింది. మీకు తెలియదు రమణమైన జీవితం అది సరవరిగా. ఒక కోతి ఆ చారుని రుచి చూసింది. ఒకరోజు కాలు విరిగింది ఆ కోతికి, రమణ మహర్షి దగ్గర ఉంది. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఒక కోతి వచ్చింది ఆయన దగ్గరికి, ఒక గుంపుని తీసుకుని రమణ మహర్షితో ఎంతో చెప్పింది. అది పక్క వాళ్ళకి ఏం అర్థం కాలే. తర్వాత ఆయన చెప్పాడు, ఆ రోజు గుర్తుందా, కాలు విరిగితే వచ్చింది ఆశ్రమంలోకి, ఇప్పుడు అది రాజు అయిందిట కోతులకి, నాకు ధన్యవాదాలు చెప్పుకోవటానికి వచ్చింది. లింక్స్ తెలియవు మీకు, సింక్రనస్టి తెలియదు. రాజు మందిరాలు హోటల్స్ గా మారాయి, హోటల్స్ లో తిన్న తిండే రాజుగా మారుతుంది. రమణ మహర్షి ఆశ్రమంలో 2 చుక్కలు చారు తాగితే ఆ కోతి రాజు అయిపోయింది. మీకు తెలియదు అది, రాసి ఉంది ఇదంతా. నేనేం కల్పించి చెప్పటానికి నాకు తెలియదుగా. మరి మీరు పుస్తకాలు ఏం చదువుతారు, ఎలా చదువుతారో నాకు తెలియదు. ఇలా చదవండి, మనస్ఫూర్తిగా ఆహారం పెడితే నెక్స్ట్ బర్త్ లో వాడు ప్రెసిడెంట్ అవుతాడు, గ్యారంటీగా అవుతాడు. ప్రెసిడెంట్ అవ్వకపోతే గవర్నర్ అయినా అవుతాడు, అది గ్యారంటీ. అది ఎంతమందికి మనం తిండి పెట్టగలుగుతున్నాం మనస్ఫూర్తిగా. నేను తిండి పెట్టాను అని గొప్ప చెప్పుకుంటే అవుతావు అపోజిషన్ ఎమ్మెల్యే అవుతావండి. ఆహారం పెట్టడానికి వచ్చే రిజల్ట్ వస్తుంది, కానీ మనస్ఫూర్తిగా పెట్టడం నేర్చుకోండి. అందుకు ఆహారాన్ని పెట్టమనేది మన వాళ్ళు, అన్నదానం అనేటటువంటిది మనస్ఫూర్తిగా పెట్టడం కావాలి. ఏ వెయిటర్ అయినా, నాకు ఇప్పటికీ గుర్తు, హైదరాబాద్ నుంచి టర్న్ తీసుకుని మిర్యాలగూడ వైపు వెళ్తాం. అక్కడ ఒక హోటల్ ఉంది, హోటల్ పేరు సమ్ దుర్గా విలాస్. అక్కడ ఒక సర్వర్ ఉన్నాడు, గ్యారంటీగా అతను మహారాజు అవుతాడు ఈ జన్మలోనే. గ్యారంటీగా ఎప్పుడో నేను వెళ్తున్నప్పుడు ఒకసారి చెప్పాను, నాకు ఒక విషయం గురించి చెప్పాను ఆహారంలో. నేను మళ్ళా ఎప్పుడో వెళ్ళాను, నేను అది గుర్తుంచుకుని తెచ్చిచ్చాడు కారులో నాకు. మరి వాడు మహారాజు కాక ఏమవుతాడు? నువ్వు తిన్న తిండి కాదు ఇంపార్టెంట్, ఇతరులకు పెట్టినటువంటి తిండి ఇంపార్టెంట్. రమణ మహర్షి గురించి చెప్తూ చెప్తున్నాను, ఇదంతా ఆయన జీవితంలో ఉంది. మీరేం చదువుతారు రమణ మహర్షి గురించి? కళ్ళు మూసుకున్నా నేనెవరిని, ఏంటి నేనెవరిని? అంచేత మన గురుసత్తాలో మొట్టమొదట నేను పెట్టినటువంటి దానికి కఠోపనిషత్తు చదవండి. కఠోపనిషత్తులో కూడా నచికేతుడి యొక్క తండ్రి దానాలు చేస్తున్నాడు, మనం చేసేటటువంటి దానాలలాగే. మనకి పనికిరాని వస్తువు దానం చేస్తాం, పనికిరాని వస్తువు దానం చేస్తే, పనికిరాని దానం చేస్తే ఏమవుతుందో ఆ ఫలితం వస్తుంది. ఏది నాటుకుంటావో అదే పొందుతావు అన్నది కూడా మంచి. నీకు పనికొచ్చేది ఇవ్వాలి. పనికిరాని నువ్వు దానం అంటే ఎట్టా ఒప్పుకుంటాను? ఒప్పుకుంటావా? ఎలాగో నువ్వు అతని మీద పడేసావు, దాన్ని తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చే నేను దానం చేశాను, ఓకే. అంటే రేపు ఆ పనికిరాని వస్తువే నువ్వు నాటుకున్నావు కనుక ఆ పనికిరాని వస్తువుతోనే నీకు నీ ఫ్యూచర్ని నువ్వు డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. అంచేత ఈ నచికేతుడి తండ్రి కఠోపనిషత్తులో పనికిరాని ఆవుల్ని వాటిని దానం చేస్తున్నాడు. ఆవులు అంటే వాక్కు అనే అర్థం ఉంది, ఇంద్రియాలు అనే అర్థం ఉంది, అది కూడా గుర్తుంచుకోండి. సరే, వీడికి ఒళ్ళు మండింది కొడుకుకి. నాకు అంతా చెప్పినటువంటి ఈ మహాతండ్రి, విశ్వజిత్ యాగం చేస్తున్నటువంటి ఈ తండ్రి ఇలాంటి వస్తువులు దానం చేస్తున్నాడు ఏంటి యజ్ఞంలో? దానం ఎవరి దేది ఇవ్వాలి? నీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దాన్ని దానం చేయాలి. తండ్రికి సాధారణంగా ఎవరు అత్యంత ప్రీతిపాత్ర అంటే కొడుకే. చేత నన్ను ఎవరికి దానం చేస్తామని అడిగాడు. ఓసారి అడిగాడు, రెండోసారి అడిగాడు, మూడోసారి అడిగాడు. కోపం వచ్చింది, యముడికి దానం చేస్తున్నాను అన్నాడు. రైట్, నోట్లోంచి మాట వచ్చింది కదా, వెళ్ళిపోయాడు యముడి దగ్గరికి. యముడి దగ్గరికి వెళ్ళిపోయాక 3 రోజుల పాటు యముడు అతనికి దర్శనం ఇవ్వలేదు. ఊళ్ళో లేడో ఎక్కడ ఉంది ఏదో చెప్తూ ఉంటారు, కానీ యముడు అతనికి దర్శనం ఇవ్వలేదు. వచ్చాడు, రాగానే అడిగిన మొదటి మాట ఏంటో తెలుసా? అతిథికి ఏమైనా పెట్టారా మీరు? యముడు అడిగిన మొదటి ప్రశ్న. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇస్తున్నావా? అసలు ఇవ్వాలని అనిపిస్తోందా? అందుకు ఈ కఠోపనిషత్తు రమణ మహర్షి యొక్క జీవితాన్ని తెలుసుకోండి అని చెప్పేది. సరే, పెట్టేశాక 3 రాత్రులు నువ్వు నా దగ్గర ఉన్నావు, నిన్ను నేను గౌరవంగా చూడలేదు. ఈనాడు ఇంటికి ఎవరైనా వస్తే ఎంత దురుసుగా నువ్వు మాట్లాడగలిగితే నువ్వు అంత గొప్పవాడి అనమాట. హే, యు హ్యావ్ సచ్ ఏ పవర్ ఓవర్ పీపుల్. ప్రకృతి ఒక్క నిమిషం అలా కళ్ళు మూస్తే మొత్తం కొట్టిపోతుందంట. అంచేత 3 వరాలు అడుగన్నాడు. ఆ వరాల గురించి కూడా మనకి తెలియదు ఏమీ స్పష్టంగా, ఎందుకు ఆ వరాలు అడిగాడు అని. యముడి దగ్గరికి వెళ్ళిపోయిన వాడు బతికి వెళ్తాడా చచ్చి వెళ్తాడా? చచ్చిపోతేనే వెళ్తాడు. అంచేత ఏం ప్రశ్న అడిగాడు, ఏం వరం అడిగాడు? మొదట నా తండ్రి నన్ను మళ్ళీ గుర్తించేటట్టు చెయ్యి. కొడుకుని తండ్రి గుర్తించకపోవటం ఏంటి? ఎప్పుడు గుర్తించలేడు? చచ్చిపోయాక ఇంకొక శరీరంలోకి వస్తే గుర్తించలేడు. కానీ ఆ వరం అడిగాడు. అంటే ఈ రమణ మహర్షి యొక్క సాధన అంతరార్థం అర్థం చేసుకోండి. మీకు పూర్వజన్మల వృత్తాంతాలు అన్నీ తెలుస్తాయి. మీకు వెళితేనే కళ్ళు మూసుకుని నేను ఎవరిని అని కూర్చుంటే తెలియవు. ఈ పుస్తకాలన్నీ చదివి దీని ఆధారంగా మీరు ధ్యానం చేయాలి. ధ్యానం చేయటం అంటే కళ్ళు మూసుకు కూర్చోటం కాదు, ఒకే ఆలోచనను నిరంతరం ఆలోచిస్తూ ఉండటం. రెండో వరదానం ఏది తెలుసుకుంటే మృత్యువుని జయించగలము అది చెప్పన్నాడు. అది చెప్పనన్నాడు. అది అడక్కు, నువ్వు ఇంకా ఏదైనా అడుగు. మృత్యువుని ఎలా జయించాలి అనేది మాత్రం నేను నీకు చెప్పను. ఇంతేదంటే అది చెప్తే వచ్చేటటువంటిది కాదు, చేస్తే వచ్చేటటువంటిది. సైక్లింగ్ ఎలా చేయాలి, ఎన్ని పుస్తకాలు చదివితే వస్తుంది చదవండి. పుస్తకాలు చదివితే సైక్లింగ్ రాదు. ఏమీ తెలియదు మీకు, సైకిల్ మీద ఎక్కి కూర్చున్నారు, వచ్చేస్తుంది కదా. ఈత కూడా అంతే. అంచేత ఇది చెప్పేది కాదయ్యా. సరే ఓకే, చెప్పేది ఏదైనా ఉంటే చెప్పన్నాడు. అప్పుడు పంచాగ్ని విద్య గురించి చెప్తాడు. ఈ పంచాగ్ని విద్య యొక్క ఆధారము మనం ఇక్కడ గురుస్థానాలుగా చేస్తున్నాం. 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరత్తులు ప్రతిరోజు వెలిగించుకోండి. కనీసం మీరు ఆ చిన్న పూజ చేస్తూ ఉంటే మీకు నాకు టైం కలిసి వచ్చినప్పుడు, లేకపోతే మీ సాధన పరిపక్వం అయినప్పుడు దాని గురించి నేను చెప్పగలుగుతాను. ముందు కొని పెట్టేసుకోండి టీవీ, తర్వాత మనకు నచ్చిన ఛానల్ చూస్తూ ఉంటాం. ఇంకా టీవీలో చాలా వస్తాయి కదా, తర్వాత నేర్చుకుందాం. అలాగే ఈ 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరత్తులు. యముడు అక్కడ నచికేతుడికి ఒక వరదానం ఇస్తాడు, 3 వరదానం, నువ్వు అడక్కపోయినా నేను ఇస్తున్నాను అని. ఈ అగ్ని, ఈ పంచాగ్ని విద్యను నచికేతాగ్ని అంటారు అని. నచికేతాగ్ని అనేటటువంటి స్పెషల్ పేరు ఎందుకు పెట్టాడు అన్న ప్రశ్న కూడా ఆధునిక స్పిరిచువలిస్ట్కి రాదు. నచికేతాగ్ని అన్నాడు, నచికేతాగ్ని ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ అగ్నిస్. 49 రకాల అగ్నులు ఉన్నాయి, వెరైటీస్, సూక్ష్మ అగ్ని. ఎందుకు ఇది చెప్తున్నాను, కళ్ళు మూసుకుని నేను ఎవరిని అని ఎప్పుడైతే నువ్వు కూర్చుంటావో ఆ శ్రేయో మార్గము, ప్రేయో మార్గము. శ్రేయో మార్గము అంటే బాహ్య జగత్తులో జరిగేటటువంటి మార్గం, శ్రేయో మార్గము అంటే లోకల్కు వెళ్ళేటటువంటి మార్గం. దానికి పాల్ బ్రంటన్ అనేటటువంటి ఒక విదేశీయుడు రమణ మహర్షిని భారతీయులకి పరిచయం చేశాడు. కాస్త అది మనం సిగ్గుపడాలో ఆనందించాలో మీరు ఆలోచించుకోండి. రమణ మహర్షి ఇంత గొప్పవాడు అని మన వాళ్ళెవరికి తెలియదు. పాల్ బ్రంటన్ రాసిన పుస్తకాలు చూసిన తర్వాత అనేక మంది విదేశీయులు ఆశ్రమానికి రావటం మొదలెడితే అప్పుడు ఓహో ఆయన ఇంత గొప్పవాడా అని కొంతమంది వెళ్ళటం మొదలెట్టారు. కానీ రమణ మహర్షి ఏం చెప్పాడు అనేటటువంటిది వాళ్ళు రాశారు. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళటం వల్ల మాకు రోగాలు తగ్గారు అని మన వాళ్ళు రాశారు. ఆ తేడా అర్థం చేసుకోండి దృష్టికోణంలో, ఆ లేమి, ఆ లేఖితనం. ఒక మహా అద్భుతమైనటువంటి చేతనత్వము భారతదేశానికి స్వాతంత్రం సమకూర్చి పెట్టడానికి వస్తే షణ్ముఖుని యొక్క అవతారము, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతారము, వినాయకుడి యొక్క అవతారము అని దాన్ని గుర్తించినా కూడా రమణ మహర్షి గురించి మనకి ఇప్పటికీ ఏమీ తెలియదు. కనుక ఇంకో 2 పుస్తకాలు నేను లిస్టులో ఇచ్చాను. నేను ద హిడెన్ టీచింగ్ బియాండ్ యోగా, పాల్ బ్రంటన్ రాసిందే. ఇంకొక పుస్తకం ఏంటి అంటే ద విజ్డమ్ ఆఫ్ ది ఓవర్సెల్. అంతేత పుస్తకాలు కొని పెట్టుకోండి మీ దగ్గర. దీంతో పాటు ఈ గురు పరంపరలోనే జిల్లేళ్ళమూడి అమ్మ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, రానున్న రోజులలో వెంకటేశ్వర స్వామి కంటే ఎక్కువ రష్ ఆ ఆశ్రమానికి రాబోతుంది. తెలిస్తే, తెలియకపోతే ఏముంది. జిల్లేళ్ళమూడి అమ్మ పేరు వినే ఉంటారు. ఆవిడ జీవిత విధానము, దాని గురించి మీరు తెలుసుకోండి. చాలా సింపుల్ మాటలతో ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ప్రతి దానిని ఆచరణ యోగ్యంగా జీవించి చూపించింది. ఇది మొదటి రోజు సిలబస్. 2వ రోజు, మొదటి రోజు ఈ రుక్మిణీ కళ్యాణంలో మనం దీని గురించి సాధనాత్మకమైనటువంటి ప్రయత్నాలు చేసి పరీక్షలు నిర్వహించుకుని సర్టిఫికేట్స్ తెచ్చుకుందాం రాబోయేటటువంటి రోజుల్లో. ఈ గురు పుణ్యం అయిపోయిన తర్వాత ప్రతీ నెల ఒక విశేషమైనటువంటి ఆధ్యాత్మిక సాధనా విధానాలు డెవలప్ చేయటానికి ఒక ఆదేశం అనుకోండి, నా కోరిక అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇంచేత రమణ మహర్షి, జిల్లేళ్ళమ్ముడి అమ్మ, నువ్వెవరివో ఎప్పుడైతే నీకు అర్థమైందో నీకు ఒక విచిత్రమైనటువంటి విషయము అర్థమవుతుంది. శ్వాస ఉన్నంత వరకు నీవు ఉన్నావు, శ్వాస లేకపోతే నీవు లేవు. అంతేత హౌ టు బ్రీద్ మనం ఎవరికి ఊపిరి పీల్చుకోవటం రాదు. ఊపిరి పీల్చుకోవటం రానటువంటి వాళ్ళు ప్రాణాయామాలు చేస్తున్నారు. నాకు ఎంత నవ్వు వస్తుందో అది. నువ్వు ప్రాణాయామం ఎప్పుడు చేయాలి? ముందు ఊపిరి పీల్చుకోవటం తెలిస్తే, సవ్యమైనటువంటి ఊపిరి ఉంటేనే ప్రాణాయామాలు ఫలితాలు ఇస్తాయి. ఈ ప్రాణాయామాలలో భగవద్గీత యొక్క 700 శ్లోకాలలో 700 రకాల ప్రాణాయామాల గురించి లాహరి మహర్షి మనకు అందజేశారు. శ్యామాచరణ లాహరి. ఒక్కసారి నువ్వు ఊపిరి పీల్చుకోవటం నేర్చుకున్నాక, ఒకసారి ఊపిరి పీల్చి నువ్వు ఊపిరి వదిలితే 1 సంవత్సరం ముందుకు వెళ్ళిపోతావు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీనికి కావలసినటువంటి ప్రాక్టికల్ క్లాసెస్ మరి అతి త్వరలోనే పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇప్పుడు గురుసత్తాన్ని పరిచయం చేస్తున్నాను నేను. శ్వాసకు తెలియాలి అంటే లారి మార్చే గురించి తెలియాలి మీకు. శ్వాసలో ఏకైక మెథడ్ ఏంటి అంటే, మీ బొడ్డు ఊపిరి వదులుతున్నప్పుడు వెన్నుపూసగా తగలాలి. అది రావణాసురుడు ప్రాక్టీస్ చేసేవాడు. ఎంతలాగా దాన్ని ప్రాక్టీస్ చేశాడంటే, రామ బాణము కూడా ఆయన్ని చంపలేకపోయింది. అప్పుడు విభీషణుడు వచ్చి చెప్తాడు, నాభిలో ఉందయ్యా ఆయనంతా, దాన్ని ముందు అక్కడ ఉన్నటువంటి ఆ అమృతాన్ని నువ్వు ఎండవేసిస్తే. ఈ అమృత కలశ స్థాపన అంచేత పెద్ద పెద్ద వాటిని నేను ఇంకా వదిలేదలుచుకున్నాను, ఇంకా చిన్న చిన్న వాటికి రాదలుచుకున్నాను నేను. అది చిన్నం అనుకుంటారో పెద్దం అనుకుంటారో అది మీ ఇష్టం. అంచేత ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు 24 గంటలు మీ దృష్టి ఒకటే, బొడ్డు వెన్నుపూసుకు తేలాలి. అంటే నాభి మణిపూరక చక్రానికి తేలాలి. దానికి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటటువంటిది నేర్చుకోగలిగితే, ఈ రుక్మిణీ సప్తాహంలో మొదటి 2 రోజులలో మీరు నేర్చుకోవలసింది నేర్చుకుంటారు. అంటే యాక్చువల్గా ఈ రుక్మిణీ కళ్యాణము రుక్కులలో మణి అయినటువంటి అగ్ని సూక్తాన్ని అగ్నిద్యోతనుల ద్వారా మనలో ఉన్నటువంటి సాక్షి చేతనత్వం అయినటువంటి శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడిని రమణ మహర్షి భాషలో ఏమని చెప్తాం మనం, విట్నెస్, సాక్షి చేతనత్వం అంటాం. అంచేత ఈ మణిపూరక చక్రంలో ఉన్నటువంటి అగ్ని అగ్నిద్యోతనుల ద్వారా సాక్షిగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడి దగ్గరికి పంపిస్తే, ఆ శ్రీకృష్ణుడు ఈ మణిపూరక చక్రాన్ని వదిస్తే రుక్మిణి కళ్యాణం అవుతుంది అనేటటువంటి ఆ సూక్ష్మీకరణ సాధన రహస్యాన్ని మనసులో గుర్తుంచుకుంటూ ఆ పొద్దున్న సాయంత్రం జరిగేటటువంటిది అవగాహనతో చేసుకోండి. చదువుకుంటే డాక్టర్ అవుతామని చెప్పాక 5 ఏళ్ళు మీరు రాత్రి పగలు చదివితే డాక్టర్ అవుతారు. అలాగే ఇక్కడ ఒకసారి విని మీరు మళ్ళా వెళ్ళిపోయి వస్తే ఏం సరిపోదు, ఆర్గనైజ్ కండి. ఇంకా ఇవాళ 2 గురుసత్తాల గురించి చెప్పాను, ఇద్దరు గురించి, లారీ మహర్షి గురించి, రమణ మహర్షి గురించి. ఈ లారీ మహర్షి దానికి పురాణ పురుష లారీ శ్యామాచరణ లారీ అనే బుక్ ఉంది. దాన్ని చాలా సీరియస్ గా సత్యదేవి లహరీ, సత్యాచరణ లహరీ అనేటటువంటి ఆయన నాకు కెమిస్ట్రీ లెక్చరర్, బనారస్ హిందూ యూనివర్సిటీలో ఇంట్రొడక్షన్ రాసిన ఆయన నాకు కెమిస్ట్రీ లెక్చరర్ బనారస్ హిందూ యూనివర్సిటీలో. ఆయన ఈ పంచాగ్ని విద్య గురించి చెప్పాడు ఇంట్రొడక్షన్లో చెప్పాడు. చాలా మంది పుస్తకాలు చదువుతారు కానీ ఇంట్రొడక్షన్ చదవరు. ఇంట్రొడక్షన్ చదివితే పుస్తకంలో ఉన్నదంతా అర్థమవుతుంది మీకు. అసలు చేత శ్యామాచరణ లహరి పురాణ పురుష శ్యామాచరణ లహరి పుస్తకం తీసుకోండి. దాని తర్వాత గాడ్ స్పీక్స్ విత్ అర్జున అని పరమహంస యోగానంద 700 శ్లోకాల మీద శ్వాస విద్యకి ఆధారంగా కమెంటరీ ఇచ్చాడు ఇంగ్లీష్లో. హిందీలో ప్రణవ గీత అని శ్యామాచరణ లహరి చెప్పినటువంటి భగవద్గీత కమెంటరీలు ఇచ్చారు. వీలవుతే దాన్ని తెలుగులో రాయటానికి ప్రయత్నిస్తున్నాను నేను. ఒక 40 పేజీలు ఎంతో అయింది. చేత ప్రణవ గీత ఇవి మీకు ఇవ్వబడినటువంటి సిలబస్. జయ.